ఏడవ అధ్యాయం. షాలెమురాజు సర్వోన్నత దేవుని యాజకుడు అయిన ఈ మెల్కిసెదెకు రాజుల్ని చంపి తిరిగొస్తున్న అబ్రహాంను కలిసి అతన్ని దీవించాడు. అప్పుడు అబ్రహాం తన దగ్గరున్న ప్రతి దానిలో పదోవంతుని అతనికిచ్చాడు. అతని పేరును అనువదిస్తే నీతికి రాజు అనే అర్థం వస్తుంది. అంతేకాదు, అతను షాలెముకు రాజు అంటే శాంతికి రాజు. అతని తల్లిదండ్రులెవరో తెలీదు, అతని వంశావళి తెలీదు, అతను ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు చనిపోయాడో తెలియదు. కాని అతను దేవుని కుమారుడికి సాదృశ్యంగా చేయబడ్డాడు కాబట్టి ఎప్పటికీ యాజకునిగా ఉంటాడు. మన కుటుంబ పెద్ద అబ్రహాము దోపుడు సొమ్ములో శ్రేష్ఠమైన వాటి నుండి పదోవంతును మెల్కిసెదెకుకు ఇచ్చాడంటే ఈ మెల్కిసెదెకు ఎంత గొప్పవాడో ఆలోచించండి. నిజమే, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులుగా నియమితులయ్యే లేవీ కుమారులు ప్రజల దగ్గర అంటే తమ సహోదరుల దగ్గర పదోవంతు సేకరించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆ సహోదరులు కూడా అబ్రహాం సంతానమే అయినా లేవీలు వాళ్ళ దగ్గర పదోవంతు సేకరించాలి. అయితే లేవీ వంశస్థుడు కాని మెల్కిసెదెకు అబ్రహాము దగ్గర పదోవంతు తీసుకుని వాగ్దానాలు పొందిన అబ్రహామును దీవించాడు. దీవెనలు అందుకునే వ్యక్తి కన్నా దీవించే వ్యక్తే గొప్పవాడన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. పదోవంతు తీసుకునే లేవీల విషయానికొస్తే వాళ్లకు చావుంది. కాని పదోవంతు తీసుకున్న ఆ ఇంకో వ్యక్తి విషయానికొస్తే అతను బ్రతికే ఉన్నాడని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పదోవంతు తీసుకునే లేవి కూడా అబ్రహాము ద్వారా అతనికి పదోవంతు చెల్లించాడు. ఎలాగంటే, లేవి పూర్వకుడైన అబ్రహామును మెల్కిసెదెకు కలిసే సమయానికి లేవి ఇంకా అబ్రహాములోనే ఉన్నాడు. లేవిల యాజకత్వంతోనే, ఎందుకంటే ఈ ఏర్పాటు దేవుడు ప్రజలకిచ్చిన ధర్మశాస్త్రంలో ఒక అంశం. మనం పరిపూర్ణమైపోతే మెల్కిసెదెకు లాంటి ఇంకో యాజకుడు మనకు అవసరమా? అహరోన్ లాంటి యాజకుడు సరిపోడా?
అయితే యాజకత్వం మార్చబడుతోంది కాబట్టి ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి. ఎందుకంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి వేరే గోత్రానికి చెందినవాడు. ఆ గోత్రంలోని వాళ్ళలో ఎవ్వరూ ఎప్పుడూ బలిపీఠం దగ్గర సేవ చేయలేదు. మన ప్రభువు యూదాగోత్రం నుండి వచ్చాడని మనకు స్పష్టంగా తెలుసు. ఆ గోత్రం నుండి యాజకులు రావడం గురించి మోషే ఏమీ చెప్పలేదు. మెల్కిసెదెకు లాంటి ఇంకో యాజకుడు వచ్చాడు కాబట్టి ఆ విషయం మరింత స్పష్టమైంది. ఆయన ధర్మశాస్త్రం ప్రకారం ఫలానా గోత్రం నుండి రావడం వల్ల కాదు గాని నాశనం అవ్వని జీవాన్నిచ్చే శక్తి వల్ల యాజకుడయ్యాడు. ఎందుకంటే ఆయన గురించి లేఖనంలో ఇలా ఉంది, నువ్వు మెల్కిసెదెకు లాంటి యాజకుడివి, నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు. కాబట్టి మనకు సహాయం చేయలేని బలహీనమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు రద్దు చేశాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం దేన్ని పరిపూర్ణం చేయలేకపోయింది, కాని దేవుడు పరిచయం చేసిన మెరుగైన నిరీక్షణ ఆ పనిచేసింది. దానివల్లే మనం దేవుణ్ణి సమీపించగలుగుతున్నాం. అంతేకాదు, దేవుడు దాన్ని ఒట్టేయకుండా చెప్పలేదు కాబట్టి నిజానికి దేవుడు ఒట్టు వేయకుండానే యాజకులైన వాళ్ళున్నారు. కాని ఈయన మాత్రం దేవుడు వేసిన ఒట్టు ద్వారా యాజకుడయ్యాడు. ఎందుకంటే ఈయన గురించి దేవుడు ఇలా అన్నాడు, నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన తన మనసు మార్చుకోడు. ఈ విధంగా యేసు మెరుగైన ఒప్పందానికి హామీ అయ్యాడు. అంతేకాదు, మరణం కారణంగా ఆ యాజకులు సేవలో కొనసాగలేకపోయేవాళ్ళు. అందుకే ఒకరి తర్వాత ఒకరు అలా చాలామంది ఆ స్థానంలో సేవ చేయాల్సి వచ్చింది. కానీ ఈ యాజకుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు కాబట్టి ఆయన స్థానంలో ఇంకొకరు సేవ చేయాల్సిన అవసరం రాదు. కాబట్టి తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళను ఆయన పూర్తి స్థాయిలో రక్షించగలడు. ఎందుకంటే వాళ్ళ తరపున వేడుకోవడానికి ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. విశ్వసనీయుడు, నిర్దోషి, కలంకం లేనివాడు, పాపులకు భిన్నంగా ఉన్నవాడు, ఆకాశం కన్నా ఎత్తుగా హెచ్చించబడినవాడు అయిన ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు అవసరమే. ఆ ప్రధాన యాజకుల్లా ఆయన ప్రతిరోజు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళలా ముందు తన పాపాల కోసం, తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు అన్ని కాలాలకు సరిపోయేలా ఒక్కసారే ఆ పని చేశాడు. ధర్మశాస్త్రం బలహీనతలున్న మనుషుల్ని ప్రధాన యాజకులుగా నియమిస్తుంది. కాని దాని తర్వాత దేవుడు ఒట్టేసి చేసిన ప్రమాణం శాశ్వత కాలం కోసం పరిపూర్ణుడిగా చేయబడిన కుమారుణ్ణి నియమించింది.